के लिए नवीन प्राण चाहिए। आत्मदान चाहिए, नवीन प्राण चाहिए। Thank you.
నా మానసిక స్థితి అది సహజంగా కలగజేస్తాయి సాంగ్స్. నువ్వు వెళ్ళక్కర్లే, నేను తీసుకుపోతుంది. అది
ఏ చక్రం? అది
స్వాదిష్టాన్ని చక్రం, టేస్ట్. పాట అర్థం కాకపోయినా యూ ఎంజాయ్ ఇట్ కదా. లెక్చర్ యూ కాంట్ ఎంజాయ్ విథౌట్ అండర్స్టాండింగ్. లెక్చర్ని అవగాహన లేకపోతే నీకు ఎంత బాగా చెప్పినా అర్థం కాదు. కానీ సాంగ్ ఉందే నీకు అర్థమవలసిన పనులు. అది అందమైన ట్యూన్ ఉంటే రుచి, టేస్ట్, స్వాదిష్టాల చక్రం జాగృతం చేయటానికి ఉపయోగపడుతుంది అది మీకు. దాన్ని మనసులో ఉంచుకుని ఉపయోగించుకోండి. దాన్ని కరెక్ట్ క్వాలిటీ లేదు అఫ్ కోర్స్. అది ఆ సాంగే అలా ఉందేమో అన్న డౌట్ అసలు. మరి అది చేయండి, అది కరెక్ట్. బట్ డోంట్ వెరీ అబౌట్ ఇట్. ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ వెరీ అంటే మీరు నిద్రపోతారు, తిడితే ఏమో బాధపడతారు. వచ్చిన రెండు బాధలు ఉన్నాయి. నేను తిట్టలేదు అనుకోండి జరగదు. డోంట్ వెరీ అన్నాను అనుకోండి, ఈ నెవర్ వెరీ. వరి కావద్దు. నేను చెప్పేది అది, మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. తక్షణమే అంటే మీరు ప్రయత్నించాక జరగకపోతే బాధపడకండి. ప్రయత్న లోపం ఉండకూడదు. క్వాలిటీ బాగోలేదు. ఆ ఒక్క పాట చాలు అసలు. అణువు అణువున ఇందాక పాడింది, మిమ్మల్ని అలా లేపిస్తుంది. కానీ రికార్డింగ్ బాగలే మరి అది, లేకపోతే పాట అలా ఉందా? అంతే కదా, మనం చూసుకోండి. అది దానికి మీరు అంత డబ్బు ఖర్చు పెడతాం మాస్టర్ అంటే ఎన్నిసార్లు మీరు తింటారు? తిండికి ఖర్చు అవటం లేదా అంటే ఏం చెప్పాను నేను? రుచికరమైనటువంటి వంట తింటానికి రోజు తిండికి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. మీకు అసలు ఆ ఫీలింగ్ లేని వాళ్ళు అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఎదగలేరు. కాస్ట్ కాదు అక్కడ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. సైన్స్ లో ఉప్పు, ఉప్పు కిలో ఎంత బయట ఎంతుందో కూడా నాకు ఐడియా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతే కదా. కానీ అదే ఏఆర్ క్వాలిటీ ఉప్పు 2000 రూపాయలు. 2000 రూపాయలు ఇచ్చి కొంటాం అది ఉప్పే. ఈ ఉప్పే ఏంటి 2000 ఎందుకు? వీ బై ఇట్, మా ల్యాబ్స్ లో కొంటాం. ఇందుకు అన్న అండి కదా పారదర్శకంగా చేసి ఒక్కడు అనటంలే. రూపాయి మేరకు వచ్చేటటువంటి ఉప్పు కిలో మీరు 2000 రూపాయలు పెట్టుకుంటున్నారని. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అసలు ఆ పీకులాటో? నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అది దాటలేకపోతే మీరు అదగలేరు. అలానే మీ తాతకు మించి ఖర్చు పెట్టారనుకో మీరు మూర్ఖులు. మరి రెండు మీరే చెప్పారు కదా మాస్టర్. నాకు తెలియదు, అది మీరు చూసుకోవాలి. ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠకి మీరు ఎప్పుడు వెళ్ళగలుగుతారు? క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్ లేదనుకోండి, యూ కాంట్ ఎంజాయ్ ఇట్. లేకపోతే ఒక్క పాట మిమ్మల్ని ఊపిపారేస్తుంది అసలు. అలాంటి పాటలు చాలా అవసరం బిఫోర్ అండ్ ఆఫ్టర్ లెక్చర్. లెక్చర్ లో నేనేం ట్రై చేస్తున్నాను, నేను మీకు ఆ మానసిక స్థితి యొక్క అనేక కోణాలు చెప్తున్నాను నేను మీకు. నయీధర నయీ గగన్, కొత్త మనుషులు, కొత్త ప్రాణాలు, కొత్త భూమి, కొత్త పృథ్వీ, కొత్త సూర్యుడు. కొత్త సూర్యుడు రావాలి. ఎలక్ట్రిసిటీ అదే, కానీ ఎలక్ట్రిసిటీ ఉపయోగాలు మారిపోవటంలే. దానికి తగిన వర్చస్ మీరు తెచ్చుకోవాలి, ఆ ఓజస్ మీరు తెచ్చుకోవాలి, ఆ తేజస్సు మీరు తెచ్చుకోవాలి. ఇదొక ట్రినిటీ, వర్చస్, ఓజస్, తేజస్. అందులో స్టార్టింగ్ ఈజ్ ఓజస్, ఫిజికల్ ప్లేన్. బాడీకి ఈక్వల్ అంటే ఓజస్, బాడీ తర్వాత సోల్. సోల్కి ఈక్వల్ అంటే తేజస్, దాని తర్వాత లైఫ్, దానికి ఈక్వల్ అంటే వర్చస్. మీరు ఆ ఈక్వలెన్స్ అర్థమవుతూ ఉండాలి లైఫ్ లో, చాలా ఇంపార్టెంట్. అది అర్థమవుతే తప్ప ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రీచక్రం గురించి చెప్తున్నాను. ఇవంతా శ్రీచక్రంలో అది భౌతిక సూక్ష్మ కారణ, అలా అయినా అనుకోవచ్చు. ఇదంతా ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రినిటీస్, త్రిమూర్తులు. దాన్నే ఓజస్ బ్రహ్మ, తేజస్ విష్ణు, వర్చస్ శివ. ఇవంతా ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్. ఎంత అద్భుతంగా మన వాళ్ళు ఆ మూడింట్లో పెట్టేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురువు అనేసి ఇంకా తర్వాత నువ్వు మూడు 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 చూసుకుంటూ ఉండటే ఈ జ్ఞానము ఏ జ్ఞానం మీకు రావాలి? మీరు భౌతిక జగత్తు మీద ఉన్నటువంటి వనరుల మీద ఆధారపడి ఏడుస్తూ బతుకుతున్నటువంటి మానవ జాతి, అంతర్ జగత్తులో ఉన్నటువంటి అనంతమైనటువంటి రక్తభాండాగారాలని బయటకు తీసుకుని వాడికి ఏ సంపద అక్కర్లే, గురువులకి ఏ సంపద కావాలి? ప్రపంచంలో ఉన్న సంపద అంతా మీరు వాళ్ళ కాళ్ళ మీద ధారబోస్తారు. పోయిరా, ఇప్పుడు సిద్ధి సాయియే బతికి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం? అంత అద్భుతమైనటువంటి చేతనత్వం గురించి మీరు నేర్చుకోవటానికి అవస్థపడుతున్నారు. నేర్చుకోండి సీరియస్ గా. నేను ఇంకా ఇంకా సీరియస్ అవటానికే ట్రై చేస్తున్నాను. నేను లైబ్రరీ లాగా పెట్టి ఒక్క మీరు ఇక్కడికి వచ్చాక ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకూడదు. మీది ఆ ఉపయోగించుకునే క్షణాలు కూడా వేస్ట్ అవుతున్నాయి అనుకునేటటువంటి క్షణాలు కూడా వేస్ట్ కాకుండా చూసే బాధ్యత నాది. స్లోగా డెవలప్ అవుతుంది, ఆర్గనైజేషన్ మాత్రం మీరు డెవలప్ చేసుకోవాల్సిందే. ఆర్గనైజేషన్ నేను డెవలప్ చేయలేను. నా చేతకాని విద్యల్లో అదొక విద్య, పాట పాట ఎలా నా చేత కాదు, ఆర్గనైజ్ చేయటం కూడా నా చేత కాదు. నాకు చేత వచ్చింది ఏంటి, మా విజయ్ అంటూ ఉంటుంది. ఏముంటుంది చెప్పేసేయండి, వెరకొట్టేశారా, ముక్కముక్కలు చేశారా ఆర్గనైజేషన్ ని? గ్రో అవనివ్వను నేను ఆర్గనైజేషన్. ఎందుకు అవనివ్వను అంటే మీకు ఇష్టం అయితే నేను ఆపానని ఆపరు మీరు. అది ఎప్పుడు అర్థం చేసుకోండి, మాస్టర్ చెప్పారు కనుక మేము ఆపాము అనే మాట శుద్ధాబద్ధం. ఇంకంటే నేను చెప్పింది ఏది చేయగలే, మీరు మీకు నచ్చింది చేస్తున్నారు, మీకు నచ్చేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నా నేను. అదే అర్థం చేసుకోండి, ఆర్గనైజేషన్ డెవలప్ చేయవలసిన బాధ్యత మీది. దానికి చెప్తున్నాను నేను, యు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. దానికి ఉదాహరణ ఏంటంటే మీ శరీరం. మీ శరీరం ఎంత ఆర్గనైజ్డ్ వేలో ఉంటుందో చూడండి, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఒక సిస్టమ్కి ఒక సిస్టమ్కి క్లాష్ లేదు. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, బ్రెయిన్ ఉంది, స్పైనల్ కార్డ్ ఉంది, ఇయర్ ఉంది, కన్నుంది, ముక్కుంది, చెవులున్నాయి, నాలుగలు ఉన్నాయి. ఏది ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవటం లేదు కదా, అన్ని పక్కపక్కనే ఉన్నాయి. కానీ అన్ని ఎలా ఉన్నాయి, ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. దాన్ని ఆర్గనైజేషన్ అంటాం. టాపిక్ అర్థమైంది కదా ఏం చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్, వ్యవస్థ. ఆ వ్యవస్థ నేర్పటానికే ఇప్పుడున్నటువంటి మానవ సమాజంలో ప్రతి మాట అదే, బిజినెస్ ఆర్గనైజేషన్, హెల్త్ ఆర్గనైజేషన్, 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 ఆర్గనైజేషన్. అన్ని ఆర్గనైజేషన్సే మీరు చూడండి, బయటకు వెళ్తే ప్రతి మాట ఆర్గనైజేషన్ కాదా. ఆ వ్యవస్థ అనేటటువంటి సూర్యకిరణము ఇప్పుడు యాక్టివ్గా ఉంది, అందుకు ఈ గొడవ అంతా. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాను అంటే ఆర్గనైజేషన్ నేర్చుకోవటానికి సూర్యుడు మిమ్మల్ని హింసిస్తున్నాడు. నిజం చెప్పాలండి, సూర్యుడు యొక్క ప్రఖర ప్రజ్ఞ, గురువు గారు చెప్పేది అది. ప్రఖరం అంటే గుచ్చుకునేటటువంటి తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి. తీక్షణం అంటే నచ్చదిగా మనకి, అంచేత ఆ తీవ్రత మీలో ఉండాలి, ఆ జ్ఞానం యొక్క తీవ్రత ఆర్గనైజేషన్ లో. కానీ ఆ తీవ్రత ఉంటే ఏమవుతుంది, ఎవడు దగ్గరికి రాడు. అంచేత ఇమ్మీడియట్ గా పక్కన ఎవరు ఉండాలి, సజల శ్రద్ధ. ఇది ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి లక్షణాలు. ఆ లక్షణాలు మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, మీ శరీరంలో చూసే. మీ శరీరాన్ని మించి ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఏమీ లేదు. 600 మిలియన్ సెల్స్, 600 మిలియన్స్ అంటే సుమారు 60 కోట్లు అవుతుందేమో. ఆ క్యాలిక్యులేషన్ కోట్లలో ఎన్ని కోట్లైనా ఒకటే, చేత ఆ కోట్లాని కోట్ల కణాలు వ్యవస్థీకృతమై ఉన్నాయి శరీరంలో. ఎంత అద్భుతంగా వ్యవస్థీకృతమై ఉన్నాయంటే అసలు మీరు ఆరోగ్యంగా ఉంటే అసలు శరీరం ఉందనే తెలియదు మీకు. మీకు శరీరం ఉందన్న అనుభూతి ఎప్పుడు వస్తుంది, ఎదుటివాడు నీకు వెయిట్ పెరిగిపోయిందని అడిగితే, లేకపోతే నీకు అసలు తెలియదు కూడా వెయిట్ పెరిగామని. మీరు ఎప్పుడైనా చూసుకున్నారా ఆ సంగతి? నా బాధలు నాకు తెలుసు ఇవంతా. మాస్టర్ మీరు వెయిట్ తగ్గటం లేదు అనేసరికల్లా నాకు అడుగు అడుగునా బరువే కనిపిస్తుంది. లేకపోతే నాకు బరువు తెలియదు. ఎంత శరీరం పెరిగినా మీరు అది అబ్జర్వ్ చేసుకోండి, ఎంత శరీరం ఉన్నా వాడి శరీరం వాడికి ఎప్పుడు బరువు అనిపించదు. ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం అది. ఎంత అద్భుతంగా ఆర్గనైజేషన్ ఉందో చూడండి, శరీరం వ్యవస్థ. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు ఈ ఆశ్రమాన్ని అంత అద్భుతంగా వ్యవస్థీకృతం చేయాలి. ఎగ్జాంపుల్ అది దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన. ఎంత పిచ్చి పిచ్చి కారణాలు చెప్తారంటే ఆర్గనైజ్ చేయలేకపోవడానికి. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, వాడెవడో రానివ్వలేదు, వీడెవడో రానిస్తాడన్నాడు, వీడో. లక్ష్య శుద్ధి ఉంటే ఎవడో ఎవడిని ఆపలేదు. గాంధీని ఆపగలిగారా? మొత్తం బ్రిటిష్ రవి అస్తమించినటువంటి, ఇంకా రవి అస్తమించట ఆ సామ్రాజ్యానికి, బ్రిటిష్ సామ్రాజ్యానికి. వాళ్ళు పిలిచారా, రా 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 నువ్వు మా సామ్రాజ్యం స్వాతంత్రం తీసుకో అని. మీరు ఏంటో అలా మాట్లాడతారు, వాళ్ళు చేయనివ్వలేదు, వీళ్ళు చేయనివ్వలేదని. అర్థమైందా? ఇంకోళ్ళు చేయనివ్వలేదు అనేటటువంటి మాట పరివ్రాజకుల యొక్క నోట్లోంచి రాకూడదు. కానీ ఎవడైనా తప్పు ఎత్తి చూపిస్తే వాడికి ధన్యవాదాలు ఇవ్వాలి మనం. కోపం రాకూడదు తప్పు చూపించాడని. టీచర్ ఏం చేస్తాడు? నువ్వు బాగా రాసిన దాన్ని చూపించాడు, దేన్ని చూపిస్తాడు? తప్పులే చూపిస్తాడు. తప్పులు చూపించలేదనుకోండి వాడు ఏమవుతాడు? మీకు శత్రువు అవుతాడు, గురువు అవుడు. ఇది అర్థం చేసుకోండి. అంతేత ప్రశ్న ఇక్కడ ఇది పద్ధతి కాదు అని కాదు, ప్రతి వాళ్ళు ఒకళ్ళలో ఒకళ్ళ తప్పులు ఎత్తి చూపించుకోండి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పరివ్రాజకులుగా మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది కబీర్ దాస్ చెప్పినటువంటి ఒక మాట, నిందకు నియరే రాఖియే. నియరే అంటే ఇంగ్లీష్ లోనూ దగ్గర అని అర్థం, భోజ్పురి భాషలో కూడా దగ్గర అని అర్థం. అంటే భోజ్పురి వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళు బంధువులై ఉంటారు, మరి మనకు అదంతా అదే లాంగ్వేజ్ వాళ్ళ ప్రాబ్లము. మనకి కావాల్సిన భాష అర్థమైపోయింది కదా, నిందకు నియరే రాఖియే. నిందించే వాళ్ళని దగ్గరించుకుంటే చాలా లాభం మీకు. ఇంచేత వాళ్ళు చేసిన నింద కరెక్ట్ అవుతే సవరించుకోవచ్చు. కరెక్ట్ కాదనుకోండి, ఈ చెవిలోంచి వింటాం, ఆ చెవిలోంచి మానేస్తాం. అర్థమవుతుంది కదా? పరివ్రాజకులుగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్, ఇది మీరు చాలా జాగ్రత్త గుర్తు. అది చేయలేకపోతే ఈ మొత్తము నూతన వ్యవస్థ ఫెయిల్ అవుతుంది, మొత్తము విశ్వ ప్రణాళిక ఫెయిల్ అవుతుంది. భూమి మీద మానవులకి మాత్రమే ఇది వర్తించేది, అది గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళు ఫెయిల్ అవరు. మానవ జాతికి ఇది ఒక పరీక్షా సమయం అని చెప్తున్నాను కదా, రెండు రకాల. ఇంతవరకు మానవుడికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ గురించి చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇంకా మనలో ఉన్నటువంటి లోపాలు తెలియాలి, ముఖ్యంగా భారతీయుల్లో. దే కెనాట్ ఆర్గనైజ్ దెమ్సెల్స్, కలిసి పనిచేయలేరు వాళ్ళు. కానీ నువ్వు కలిసి పనిచేయలేకపోతే ఈ మొత్తం ప్రయోగం ఫ్లాప్ అవుతుంది. ఇంచేత నేను చెప్పినటువంటి ప్రయోగం ఏమిటి, ఒక వ్యక్తి అనంతమైనటువంటి తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ధారబోసి మిమ్మల్ని వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈ కాలం వరకు, అంతే కదా. రామకృష్ణ పరమహంస కానివ్వండి, శ్రీదాన శర్మ ఆచార్య కానివ్వండి, అరవిందో కానివ్వండి, సివివి కానివ్వండి, బ్లావెట్స్కి కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, సిద్ధిసాయి కానివ్వండి, వీళ్ళందరూ చేసింది ఏంటంటే వాళ్ళ తపశ్శక్తిని మీకు ధార, వాళ్ళు చేసింది రైతా తప్ప దానికి మీకు హక్కు ఉన్నది అవంతా ఓకే. వాళ్ళ ఉత్తరే మీకు తపశ్శక్తి ఇవ్వలేదు, మీరు కూడా ఏదో చేశారు వాళ్ళకి ఏదో జన్మలో, లేకపోతే వాళ్ళు ఇవ్వలేరు మీకు ఇవ్వదలుచుకున్నా, ఓకే. కానీ ఇంకక్కడితో ఆగిపోతామా మనం? ఆ నూతన యుగం అని మొత్తుకుంటున్నానే, ఆ నూతన యుగములో మీరు ప్రపంచానికి చూపించవలసింది ఏంటి అంటే సామూహిక తపశ్శక్తి, వ్యక్తిగతమైనటువంటి తపశ్శక్తి కంటే చాలా అద్భుతాలు చేయగలదు. ఏమీ చేతగాని వాళ్ళు కేవలం వర్కర్స్, ఏ విధమైనటువంటి వనరులు లేనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి అవతరించి కుదుపుకు దిప్పారు ప్రపంచాన్ని, కాదా? ఏమి లేదు వాళ్ళ దగ్గర. తర్వాత అది ఎందుకు ఫెయిల్ అయింది, ఏమైంది తర్వాత? మన వాదన గురించి కాదు నేను ఇక్కడ చెప్తుంది. దే కుడ్ డూ ఇట్, ఏమీ వనరులు లేవు కదా. వర్కర్స్ దగ్గర ఆ జార్ని ఎదుర్కొన్నారు కదా రష్యాలో, ఏమున్నాయి వనరులు? ఏమీ లేవు. ఏముంది వనరులు అంటే సామూహికత. ఆ మాత్రం ఏకత్వము ఇంత జ్ఞానం సంపాదించుకున్న మనం చేయలేవా? ఎందుకు చేయలేకపోతున్నాం? అది లోపం అర్జెంటుగా సవరించుకోవాలి మీరు, చాలా అర్జెంటుగా. రేపు ఎప్పుడో కాదు, తక్షణమే దానికి కావలసినటువంటి, అంటే దానికి మీరేం ప్రణాళిక వేసుకోక్కర్లేదు, మీరు పని చేసేస్తూ ఉంటే అయిపోతుంది. అది కలిసి వర్క్ చేయగలిగితే, కలిసి పంచుకోగలిగితే బాధ్యతల్ని. అది చేత కావటం లేదు, ఎన్నిసార్లు చెప్పినా చేత కాకపోవటము మనకి ప్లస్ పాయింట్. అంటే మనం కరెక్ట్ మార్గంలో ఉన్నాం. చేత వచ్చిన వాళ్ళకి ఇదంతా ఎందుకు? అది నేర్చుకోవటమే కదా ఇప్పుడు కావాల్సింది, కానీ నేర్చుకోవటానికి కావాల్సిన ప్రయత్నం కనిపించటం లేదు. చాలా మంది కుటుంబాలలో అనుమానాలు, బాధలు ఇవంతా ఉండటానికి కారణం అదే, కలిసి జీవించలేకపోవడం. నీకెందుకు పక్కవాడు ఏం ఆలోచిస్తే నీకెందుకు, భార్య ఏం ఆలోచిస్తే నీకెందుకు, భర్తని ఆలోచిస్తే, వాళ్ళ ఆలోచనలతో నీకేం పని? కలిసి జీవిస్తున్నావు అంతే కదా. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఫాలో కండి ఇది. ఇది ఫౌండేషన్స్ గురించి చెప్తున్నాను నేను. కలిసి సాధన ఎలా చేయాలి అంటే, మీరు కలిసి తపశ్చర్య ఎలా చేయవలసి ఉంటుందంటే, మీరు ఇల్లు కడుతున్నావు, ఎలక్ట్రీషియన్ వస్తాడు వైరింగ్ చేసేస్తాడు, కార్పెంటర్ వస్తాడు డోర్ ఫిక్స్ చేసేస్తాడు, మేస్త్రీలు వస్తాడు వాడి పని వాళ్ళు చేస్తారు, అందరూ వాళ్ళ పని చేస్తారు కదా. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. కడుతున్నప్పుడే ఎలక్ట్రీషియన్ ని పిలిచి నువ్వు వైరింగ్ కరెక్ట్గా చూసుకో బాబు అని చెప్పలేదనుకో, తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? గోడను బద్దలుకొట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది, అంతే కదా. ఆ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను నేను. కలిసి మెలిసి ఎలా పనిచేయగలగాలి మీరు? గృహ నిర్మాణంలో, ఇతర నిర్మాణాలలో, మిగతా నిర్మాణాలలో ఈ కలిసిమెలిసి మీరు పనిచేయగలుగుతున్నారు కదా. మనమేగా కలిసిమెలిసి పనిచేసేది? ఈ ఆధ్యాత్మిక జగత్తులో మనం కలిసిమెలిసి ఎందుకు పనిచేయలేకపోతున్నాం అంటే, ఏం చేయాలో తెలియక. అంతకంటే ప్రాబ్లం ఏం లేదు, తెలిసిన వాటిలో కలిసి పనిచేసేస్తున్నాం మనం. ఏం చేయమంటారు అవుతే నన్ను? గత 20 ఏళ్లగా ఇదే ప్రశ్న చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. అవుతే ఇంతకీ మీరు మమ్మల్ని ఏం చేయమంటారు మాస్టర్? కష్టమే అది. మీరు అడగండి, అది నేను అందుకే చెప్తున్నా. మీకు ఏమి అనుమానాలు వచ్చినా అర్ధరాత్రి అయినా అడగండి, కానీ సామూహికంగా అడగండి. నాకు 3 వచ్చేసింది మాస్టర్, ఈ ప్రశ్న జవాబు చెప్పండి అని కాకుండా, ఎందుకంటే ఆ వ్యవస్థీకృతం అవటానికి చెప్తున్నా. ఇదంతా నా కోరిక, అది ఇదంతా నా ప్రయత్నాలు. ఎందుకు అంటే మీరు కలిసి ఉండగలగటం. కానీ కలిసి ఉండటానికి ఒక చోట ఉండక్కర్లే, మీరు ఒక ఆశ్రమంలో ఉండక్కర్లే, కాలేజీలో కలిసి చదువుకోవటానికి ఎవరెవరో వాళ్ళు ఉంటున్నారు, ఆ టైంకి వెళ్తారు కాలేజీకి, చదువుకుని వచ్చేస్తారు. అలా చేయొచ్చు ఇక్కడ కూడా. ఉదాహరణ అర్థమైందా? కాలేజీకి వెళ్లి చదువుకుంటున్నారు కదా, నువ్వేం తిన్నావో కాలేజీలో అడుగుతున్నారా? ఎవడైనా అడిగాడా ఎప్పుడైనా నువ్వు ఎవరైనా తినొచ్చావా అని? అంత స్మూత్గా ఇక్కడ చేయలేకపోతున్నాం మనం, అంత స్మూత్గా. ఆ వ్యవస్థ ఆయువు పట్టు అసలు. ఓ తక్షశిల యూనివర్సిటీ, ఓ నలాంద యూనివర్సిటీ మీ ద్వారా లేవాలి అంటే ప్రేమలు ఎందుకు అసలు మీరు కన్ఫ్యూజ్ అవుతారు? ఇన్ని పెద్ద పెద్ద సంస్థలు లేచిపోతున్నాయి, మన వల్లే కదా, ఈ మానవుల వల్లే కదా. ఈ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ నెట్వర్క్, మైక్రోసాఫ్ట్ నెట్వర్క్, వాళ్ళేమైనా శుక్రగ్రహం నుంచి ప్రేమమూర్తుల్ని తీసుకొచ్చి పెట్టాడా? నువ్వు చదువుకు పనికిరావు, యు గెట్ అవుట్ అన్నారు యూనివర్సిటీ వాళ్ళు బిల్ గేట్స్ ని. వాడి నెత్తి మీద పాలు పోసిన క్షణం అది. వాడు చదువుకుని ఉంటే ఎకనామిక్స్ బీఏ, ఎక్కడ ఉద్యోగం కోసం దేబరిస్తూ ఉండేవాడు. వాడిని గెంటేశారు, చదువు రాదురా నీకు, గెట్ అవుట్ అని. మనకొంప ముంచాడు వ్యవస్థ. హీ కుడ్ ఆర్గనైజ్. చదవండి వాళ్ళ చరిత్రలు. అందుకు అందుకనే ఆ పాట నన్ను బాగా కదిలిస్తుంది, అడుగు అడుగున వెలిసిన దేవ అన్నది. అలాంటి వాళ్ళ చరిత్ర చెప్పింది అది. వాడు పిక్చరైజేషన్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఆ ఫోటోలన్నీ చూపిస్తాడు వాడు. ఎప్పుడైనా ఆ వీడియో దొరికితే ఇంకా మంచిది. అది ఇందుకది చూడమంటున్నాను, వ్యవస్థగా జీవించటం అనేది అసంభవం కాదు. మీరేదేదో విశేషమైనటువంటి శక్తి సంపన్నులు అవుతేనే కలిసి జీవించగలరు అనేది ఇప్పుడు కలిసి జీవించటంలే. కానీ కలిసి ఒకే లక్ష్యం వైపు వెళ్ళటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు రావటంలే. అది వీక్ పాయింట్ ఎక్కడవుతోందంటే, అయితే ఇంతకీ ఏం చేయమంటారు మమ్మల్ని? ఇవి ఈటీలు ఇలా ఇలా పేర్చేయండి, ఈ పుస్తకాలు ఇలా ఇలా పెట్టేయండి అంటే ఎవరికి వాళ్ళు డివైడ్ చేసేసుకుంటారు, చేసేస్తారు. మరి ఇక్కడ ఏం చేయమంటున్నాను, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం చేయమంటున్నాను, ఇటుకలు ఎలాగైతే మీరు ఉపయోగించుకోగలుగుతున్నారో ఆలోచనలను కూడా అలా ఉపయోగించుకోగలగాలి మీరు. అదే మనం నేర్చుకోవాల్సింది. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది జరుగుతోంది ప్రపంచంలో, కానీ సైన్స్ అనే పేరుతో జరుగుతోంది. ఇటుకను తీసి ఇక్కడ పెడుతున్నాం కదా, నచ్చలేదు, కరెక్ట్గా యాంగిల్ రాలేదు, వాళ్ళు ఏం చేస్తాడు, ఇలా కొడతాడు దాన్ని, అది అక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు కదా. అలాగా నువ్వు నీ ఆలోచనలని మౌల్డ్ చేసుకోగలగాలి, లక్ష్యం అది. ఏం చేయాలో అర్థమవుతుందా? ఏ ఆలోచన నువ్వు మౌల్డ్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రకృతికి ప్రాక్టీస్ సెషన్ చేస్తున్నాడు. నువ్వు ఏ రాయి ముక్కని చెక్కావు, అది మార్బులా, దారిలో దొరికినటువంటి రాయా, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదవుతానే అర్థమైన ఉదాహరణ. అంచేత ఏ ఆలోచన నువ్వు సవరించావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రకృతికి ఆలోచనలు నువ్వు సవరించడం నేర్చుకోగలిగేవా? ఒకే లక్ష్యం వైపు ఒక సామూహికంగా పనిచేయగలిగేవా? ఇవాళ మేము స్ట్రైక్ చేస్తాం, స్కూల్ ఫీజు పెంచారు, కాలేజ్ బంద్, ఓకే, ప్రకృతి ఫుల్ మార్క్స్ ఇస్తుంది మీకు. ఇంచేత ఆ వ్యక్తి ఎవడవుతా చేయగలిగాడు, సామూహికంగా ఒకే ఆలోచన అందరిలోనూ ప్రవేశపెట్టగలిగాడు. పాయింట్ అర్థమవుతోనే ఏం చేయాలో. సామూహికత అంటే అది నువ్వు ఏం చేసావన్నది అని ఇంపార్టెంట్ ప్రకృతికి. అంచేత దే ఆర్ రైట్. అలాంటి వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళని దగ్గర తీసుకుంటే వాడి డబ్బుంది, వాడు గుండా కనుక వాడిని దగ్గర అందుకని దగ్గర తీసుకోలేదు, వాడికి ఈ గుణం ఉంది, వాడి ఆలోచనను వాడు ప్రవేశపెట్టగలిగాడు. మనం ఇంత మంచి ఆలోచనలు చెప్పుకుంటున్నాం, ఎవరిలోనూ ప్రవేశపెట్టలేకపోతున్నాం. మనం ఎందుకు గురువులకి కూర్చో వేణుగోపాల నగర్లో అన్నాడు. అర్థమవుతుందా? చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసింది. చాలా ఫండమెంటల్ థీమ్ కి వెళ్తున్నా నేను. ఇంకా ఇక్కడ నుంచి మీరు బిల్డప్ చేసుకోవాలి లైఫ్ ని, మెల్లమెల్లిగా బిల్డప్ చేసుకుందాం అందరం. పాయింట్ ఏంటి, పాయింట్ ఏంటంటే ప్రకృతి ఇప్పుడు, సూర్యుడి యొక్క కిరణాలు ఇప్పుడు ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక మాట మీద నడుస్తుంది. కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు నడుస్తుంది ఇది, పడిపోతుంది అది. ఇంచేత ప్రాక్టికల్స్ ఇవి, అదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయం మనం. ప్రాక్టికల్స్ లో ఏం చేస్తాం, ల్యాబొరేటరీలోకి వెళ్ళాక ప్రాక్టికల్ చేస్తాం, కడిగేస్తాం మన మొదలు. అంటే ఏంటి నేర్చుకుంటున్నాం అర్థమైందా? ఇప్పుడు వీఆర్ ఆర్గనైజింగ్ థాట్స్, ఆలోచనలను ఆర్గనైజ్ చేసేటటువంటి విధానం నేర్చుకుంటున్నాం మనం. శరీరము, భౌతికమైనటువంటి వాటిని ఎవడైనా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసేయగలడు ఈ కాలంలో. డాక్టర్ అయితే శరీరాన్ని ఆర్గనైజ్ చేసేస్తాడు, ఇంజనీర్ అయితే మెటీరియల్స్ ని ఆర్గనైజ్ చేసేస్తాడు, బిజినెస్ మ్యాన్ అయితే డబ్బును ఆర్గనైజ్ చేసేస్తాడు, వనరులను ఆర్గనైజ్ చేసేస్తాడు. అంత ఆర్గనైజేషన్గా ఒక ఆర్గనైజేషన్ చేయటం వచ్చిన వాడు గొప్పవాడు అయిపోతాడు. వనరులు, డబ్బు ఆర్గనైజ్ అంటాం, మనుషుల్ని ఆర్గనైజ్ చేయగలిగితే లీడర్ అంటాం, ఐడియాస్ ని ఆర్గనైజ్ చేసి ఒక విధంగా డెవలప్ చేయగలిగితే సైంటిస్ట్ అంటాం. కానీ ఇదంతా ఏంటి, ఆర్గనైజేషన్ 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 వ్యవస్థ. ఈ ఆర్గనైజేషన్ ఆలోచనలు ఎలా ఆర్గనైజ్ అవుతాయో చెప్పేదే దుర్గా సప్తశతి. దేవతా శక్తులన్నీ ఆర్గనైజ్ అయ్యాయి. కానీ నువ్వేం చేసావు, ఆ ఆర్గనైజేషన్ వేరు చేసి పారేశావు, దుర్గాదేవిని వేరుగా పెట్టేశావు. పాపం దుర్గాదేవి కర్మ. ఇంచేత దుర్గాదేవి ఎగ్జిస్టెన్స్ ఎందువల్ల ఉంది, వీళ్ళందరి శక్తులు పనిచేస్తూ ఉంటే, అంటే ఒక సంకీర్ణ ప్రభుత్వం అనమాట అది దుర్గాదేవి. కరెక్ట్ వర్డేనా అది, అలయన్స్ అంటే నేను చెప్పిన వర్డ్ కరెక్టేనా? ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్, ఈ పార్టీ పక్కకి వెళ్ళిపోతే అంత వీక్, ఈ పార్టీ పక్కకి వెళ్ళిపోతే అంత వీక్. అలాగే దుర్గాదేవి మొత్తం శక్తి ఏంటి, ఈ దేవతా శక్తులు అందరూ ఆర్గనైజ్ అవుతే ఒక దేవతా శక్తిని చేసావనుకో పోయే ఇంకో దేవతా శక్తి. అంటే అసలు అలయన్స్ ఫార్మేషన్ అనేది అప్పటి నుంచి ఉందన్నమాట. అసలు మనం చెప్పాలి, అసలు బీజేపీ వాళ్ళని వాళ్ళకి మనం చెప్పాలి, యూ డోంట్ వరీ, అసలు అప్పటి నుంచే ఉంది అలయన్స్ ఫార్మేషన్. కానీ అలయన్స్ ఫార్మేషన్ అన్న ఆర్గనైజేషన్ అన్న ఒకటేగా, ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అనే మాటని మీరు బాగా 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 అర్థం చేసుకోండి. యూ హ్యావ్ డన్ ఇట్. మీరు 600 మిలియన్ సెల్స్ ని ఆర్గనైజ్ చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉంది మీకు. మీ శరీరంలో అన్ని సెల్స్ ఉన్నాయి. ఎందుకు దీన్ని ఇంతగా నేను నొక్కి చెప్తున్నాను? ఈచ్ సెల్ ఈస్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఎ మ్యాన్. కాస్త బయోకెమిస్ట్రీ తెలిసి కాస్త మీకు దాని గురించి జ్ఞానం ఉంటే నేను చెప్పింది అర్థం అయిపోతుంది. ప్రతి కణము కూడా ఇంత పెద్ద శరీరము డెవలప్ చేసేసుకోగలదు, ప్రతి కణము కదా. ఏ కణమైనా ఇలా పీకి పక్కన పెట్టు, ఇట్ కెన్. జరగటం లేదు అది వేరే విషయం, తర్వాత ఆలోచిద్దాం ఎందుకు అలా అవుతుందో ఏంటో. అంటే మీకు ఎంత సామర్థ్యం ఉంది, 600 కోట్ల వ్యక్తులను సామూహికంగా ఒక చోట చేర్చగలిగేటటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మీరు. అది మీరు ముందు అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తికి ఆ సామర్థ్యం ఉంది, వాడు ఉపయోగించుకోకపోవచ్చు అది వేరే విషయం. అంచేత ఒక చిన్న ఆర్గనైజేషన్ అని డెవలప్ చేసుకోలేకపోతే ఎట్లా పరివ్రాజకులది? దాని గురించి చెప్తున్నాయి. ఇదంతా నా గొడవ అంతా పరివ్రాజకులే. కానీ పరివ్రాజకుల లక్ష్యం ఏమిటి అది అర్థం చేసుకోండి. ఒక కొత్త పృథ్వీ, ఒక ఎంతవరకు టైం ఉంది నాకు, కొంచెం కంటిన్యూ చేశాడా? ఆ పాట మళ్ళా రిపీట్ చేయండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, అది మళ్ళీ ఈ మూడుతో వినండి. స్టార్టింగ్ కొత్త పిలుపు ఉన్నదే, ఈ కొత్త పిలుపుని ఆచరించిన వాళ్ళదే తెలుగు పాట. తెలుగు పాటలో అలాంటి అమృతమూర్తులు, అలాంటి త్యాగమూర్తులు, అలాంటి సేవా భావన కలిగేవారు. ఆ పాట పెట్టండి, కొంచెం పాట ఎలా ఉన్నా భావం మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అది ఆర్గనైజ్ చేయాల్సింది మనం. తెలుగు పాట పెట్టండి, అలా మీకు నచ్చిన తెలుగు పాటలన్నీ రికార్డ్ చేసేసుకోండి, మీరు ఉపయోగిద్దాం మనం ఇక్కడ. ఈ పాట అక్కర్లే, కావలసిన పాటలు ఉన్నాయి వెతుక్కోవాలంటే. వ్యవస్థ, ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కొరకు వాళ్ళు ఆర్గనైజ్డ్ గా పాటు పడితేనే కదా వాళ్ళు అయ్యారు కాదా. ఇప్పుడు నేను ఏం అంటున్నానో అర్థమవుతుందా మీకు? ఆర్గనైజేషన్ అంటే కనది ఒక రోజులో రాదు, వాళ్ళ జీవితంలో జరుగుతుందో జరగదో కూడా తెలియదు. ఆ మహనీయులందరూ కూడా పాటుపడ్డారు, కానీ వాళ్ళకి నమ్మకం ఉందంటావా వాళ్ళ లైఫ్ లో ఆ లక్ష్యం చేరుతుందని? గ్యారంటీ లేదు. 1857లో మొట్టమొదటిసారి రివోల్ట్ చేశాం మనకి తెలిసి, దానికి ముందు కూడా రివోల్ట్ చాలా జరుగుంటే. ఎప్పుడొచ్చింది స్వాతంత్రం? 90 ఇయర్స్ పట్టింది. అంతేగా, ఈ మధ్యలో ఎంతమంది ఆర్గనైజ్ చేశారు తెలుసు కదా మనకి హిస్టరీ. ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, తాంచా టోపే దగ్గర నుంచి మొన్నటి వరకు, స్వాతంత్రం వచ్చేంత వరకు ఆ ఆర్గనైజేషన్ ఒక్కళ్ళు చేశారా? ఒకే చోట చేశారా వాళ్ళు? ఇక్కడ అంతే, ఒకే చోట చేయలేదు. ఈ భూమిపై స్వర్గావతరణ, ఈ నూతన సృష్టి, ఈ నూతన సూర్యుడు మళ్లీ రావాలి అనేటటువంటి ఆర్గనైజేషన్స్ ఇవంతా కూడా బ్లావెట్స్కి చేసిన ప్రయత్నమైనా, అరవిందో చేసినటువంటి ప్రయత్నమైనా, శ్రీరామ శర్మ ఆచార్య చేసినటువంటి ప్రయత్నమైనా, ఇదంతా కూడా ఆ అద్భుతమైనటువంటి ఒక చక్రీయ ప్రక్రియలో భాగాలే. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద సేమ్ కాజ్. ఆ ఒకే లక్ష్యం మనకు గుర్తుండాలి. ఆర్గనైజేషన్స్ చూడకండి మీరు, లక్ష్మీబాయి ఆర్గనైజేషనా, తాంతేటోపే ఆర్గనైజేషనా, ఇంకేంటే నాకు పేర్లు తెలియదు ఆ స్వాతంత్ర సంగ్రామంలో. మనకి పేర్లు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పేర్లు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆర్గనైజేషన్ చేసింది కదా? నేను చెప్తున్నది కన్వే చేయగలిగానా మీరు? అది యు రియాక్ట్. చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. ప్యూర్ లెక్చర్స్ కావు ఇవి కదా. మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతోందా? ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలి గ్యారంటీ లేదు, ఆర్గనైజ్ అవ్వాలి అనేది మీకు తెలిస్తే చాలు. నేను చెప్పేది అది. ఇంకేంటే టోటల్ రిజల్ట్ గ్యారంటీగా ఎప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. దాని గురించి వరీ లేదు మనకి. ఆర్గనైజ్డ్ ప్రయత్నం మనం చేయగలుగుతున్నామా? ఇన్ దిస్ డైరెక్షన్, ఇన్ దిస్ డైరెక్షన్ ఏం చేయాలి? వీ విల్ డిస్కస్. నేను చెప్తా, అంతా చెప్తా, విడమర్చి చెప్తా. టైం తీసుకుంటారు కానీ మీకు అర్థమైందా? ఆ ఫీలింగ్ పోగొట్టుకోకండి మీరు. అది పోయిందంటే కష్టం. భగత్ సింగ్ బాంబులు వేసిన, చంద్రశేఖర్ ఆజాద్ పిస్టల్ గుళ్లతో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతేతర ప్రాంతాలకు వెళ్లి భారతదేశం గురించి ఆర్గనైజేషన్ చేసిన, భారతదేశంలోనే ఉంటూ విదేశీయులు ఆర్గనైజేషన్ చేసిన, ఇవంతా కూడా ఆర్గనైజేషనే. దేనికి ఆర్గనైజేషన్? ఫర్ ఎ కాజ్. ఒక లక్ష్యం ఉంది అక్కడ. ఏంటి లక్ష్యం అక్కడ? భారతదేశం స్వాతంత్రం అవ్వాలి అనేటటువంటి లక్ష్యం. ఇక్కడ లక్ష్యం ఏమిటి? అది మీకు చాలా క్లియర్ గా ఉండాలి. ఆ క్లారిటీ లేకపోవడం ఈ గందరగోళాలు వస్తున్నాయి. ఇంతమంది అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి భారతదేశంలో. గణపతి సత్యానంద స్వామి ఆర్గనైజేషన్ ఉంది, సత్యసాయిబాబా ఆర్గనైజేషన్ ఉంది, రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్ ఉంది. దే ఆర్ ఆర్గనైజ్డ్ కాదా? ఒకటా రెండా? ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? కేవలం ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలు అర్థం చేసుకోగలిగితే మనం ఏమీ చేయక్కర్లే. నెక్స్ట్ డే పని జరిగిపోతుంది. నెక్స్ట్ డే అతిశయోక్తిగా నేను మాట్లాడటంలే. అందులో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కి, మనం అందరము కలిసి ఒకే కాజ్ కోసం కష్టపడుతున్నాము అనేది అర్థమైపోతే ఏం జరగాలి? ఇంకా ఏం జరగక్కర్లే. ఆ బిల్డింగ్స్ అన్నీ మనమే, ఆ డబ్బులన్నీ మనమే. అంటే మనం ఇక్కడ సిగరెట్లు కాల్చుకోవడానికి దానికి కాదు, మనమే అంటే నా ఉద్దేశం ఏంటి? ఈ లక్ష్యం కోసం మనం ఉపయోగించవచ్చు. అర్థమైంది కదా? ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తెలియదు వాళ్ళ ఆర్గనైజేషన్ ఏంటో. చిన్నప్పుడు ఒక కథ చదివితే నేను నవ్వుకునేవాడిని. మా తాతగారిని చాలాసార్లు అడిగాను వాట్ నాన్ సెన్స్ అని. ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఇట్ మేక్ సెన్స్ అని. ఆ కథలు అలాగే ఈగ ఇల్లు అలుగుతూ అలుగుతూ తన పేరు మర్చిపోయింది. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఆర్గనైజ్ అవుతూ అవుతూ ఎందుకు ఆర్గనైజ్ అవుతున్నాయో మర్చిపోయాయి. అనిపించటం లేదా మీకు? వాళ్ళ లక్ష్యాలు చదవండి, ఆ సంస్థ లక్ష్యాలు చదవండి. మీరు ఏమీ తేడా లేదు, భాషలో మార్పు అంతే. అంతేగా పరివ్రాజకులుగా మీరు ఆ ఒక్క పని చేయగలిగితే చాలంటున్నాను నేను. మీరు ఇంకేం చేయకలే. అంటే అది నోట్తో అంటే లాభం లేదు, మీ చేతల్లో కనిపించాలి అది. నోట్తో వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, తేడా లేదు. ఇంకా వద్దు కొత్త ఆర్గనైజేషన్. కొత్త ఆర్గనైజేషన్ కాదు కావాల్సింది, ఆర్గనైజేషన్స్ ని ఆర్గనైజ్ చేయగలిగేటటువంటి వ్యక్తిత్వాలు కావాలి. తేడా అర్థమైందా? నేనేం కోరుకుంటున్నాను, గురువులు ఏం కోరుకుంటున్నారో మీ నుంచి. న్యూ ఆర్గనైజేషన్ అక్కర్లే. నేను ఆర్గనైజేషను ఆర్గనైజేషను అంటే మీరు మళ్ళా ఒక కొత్త ఆర్గనైజేషన్ తయారు చేసేయకండి, కొంప ముంచకండి. కానీ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజ్ అవుతున్నాయి ఇక్కడ. మీరు గమనిస్తున్నారో లేదో, సాయిబాబా భక్తులు ఓకే, షిర్డి సాయిబాబా భక్తులు ఓకే, ఎవరు భక్తులు వచ్చినా కూడా క్లాస్ లేదు. ఇక్కడ ఉందా క్లాస్? కరెక్ట్. కానీ దాన్ని మీరు అర్థమయ్యేటట్టు మీరు అర్థం చేసుకుని అలా జీవించగలగాలి. మీరు వాళ్ళతో చెప్పారనుకోండి, రావడం మానేస్తారు. అమ్మో అదా కొమ్మ మునిగింది, నా బ్రాండ్ పోతుందా? అర్థం చేసుకోండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రయత్నం. ప్రపంచంలో ప్రయత్నం ఎక్కడా జరగలే. గురువు గారు ట్రై చేశారు దాన్ని, యుగ నిర్మాణ యోజన అనే పేరుతో. ఈ ట్రై డిట్ అందరు గురువులు ట్రై చేశారు, కానీ ఈసారి ఫెయిల్ కానీ ఇవ్వకండి మీరు. ఇచ్చేయండి, ఇంత స్పష్టంగా ఎక్కడ చెప్పబడలేదు అని నా నమ్మకం. ఎక్కడ నేను చదవనే ఇంత స్పష్టంగా చెప్పబడ్డం. థాట్స్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటని కోరుకుంటున్నాను నేను. కానీ ఈ ఆర్గనైజేషన్స్ అంతా అసలు ఏం చెప్తున్నాయి? అది మీరు జీవించి చూపించాలి. అది మీరు జీవించి చూపించి మీరు చెప్తున్నది ఇదే, నువ్వు చెప్తున్నది ఇదే, రామకృష్ణ పరమహంస చెప్తాడే అనేక ఘాట్లు ఉన్నాయట ఒక చెరువులో. ఘాట్లు అంటే తెలుసు కదా మీకు, మెట్లు. తూర్పు దిశ నుంచి వచ్చే మెట్లు ఒకటి, ఉత్తర దిశ నుంచి వచ్చే మెట్లు, పశ్చిమ దిశ నుంచి అన్ని మెట్లు ఎక్కడ దిగుతున్నాయి? సరోవరంలోకే దిగుతున్నాయి. కానీ ఘాట్లకి పేరు పెడతాం మనం. కొంపలు అంటుకుంటాయి, నేను ఈ ఘాట్లోంచి దిగుతాను. నువ్వు దిగు, అభ్యంతరం వెళ్లే దెబ్బలాడకు. నువ్వు ఈ ఘాట్లోంచి దిగినా, ఆ ఘాట్లోంచి దిగినా, ఈ ఘాట్లోంచి దిగినా, ఆ ఘాట్లోంచి దిగినా, లేదా నువ్వు కొత్తగా మెట్లు తయారు చేసుకున్నా, లేదు నేను దూకుతాను హెలికాప్టర్ నుంచి, నాకు మెట్లే అక్కర్లేదు, దూకు. కానీ ఎక్కడ దూకుతావు? అర్థమైందా? యు లివ్ లైక్ దట్. ఆ ఆలోచనల ప్రఖరత కావాలి. అది శ్రీరామ శర్మాచార్య ముత్తుకునేది, ద డీటెయిల్స్. సో సింపుల్, మీకు అసలు ఏం అక్కర్లేదు. అది నేను చెప్పేది, మీరు ఏమీ చేయకర్లే. ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. తినలేకపోతున్నావు, అది వచ్చిన పెద్ద కూడా ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, వినాయకుడు భక్తుడు సాయి దగ్గరికి వస్తే సాయిలో ఎవడు కనిపించాడు? రామభక్తుడు వస్తే. ఆ ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, మీ జీవితం అలా ఉండాలి. కనిపించాలి, కనిపిస్తారు, ఆటోమేటిక్ గా కనిపిస్తారు. ఇప్పుడు సాయి అన్ని రూపాలు ధరించలేదు, తమాషా అది. మీరు అది పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందంటే సాయి అన్ని రూపాలు ధరించాడు అని. అద్దంలాగా అయిపోతే మీరు ఏ రూపం ధరించకనే, మీ ఎదురుకుండా ఎవరొస్తాడో వాడే కనిపిస్తాడు. అర్థం అదే, అర్థం అదే. నేను ఉపాసన చేసే గురువు గారి బొమ్మ అక్కడ పెట్టడంలో ఉద్దేశం అదే. మీరు అద్దంలాగా మారిపోతే ఎదుటివాడు ఎవడొస్తే వాడే కనిపిస్తాడు, ఇంకోటి వస్తాడు వాడు వాడే కనిపిస్తాడు, వాళ్ళిద్దరు కూడా చేస్తారు, మళ్ళీ ఆవిడ కనిపిస్తున్నాడు, అది వేరే విషయం. కరెక్ట్, కరెక్ట్ అది, కరెక్ట్ చెప్తాను అదే, ఉన్నది ఒకటేనే. ఆ విధమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ప్రణాళికలు, మార్గాలు మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఏకత్రితం అవుతున్నాం. టు బికమ్ మిరర్స్. కబీర్ దాస్ దీన్ని చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ అన్ఫార్చునేట్ గా కబీర్ దాస్ భాష బట్టలల్లే భాష. ఇందువల్ల ఆయన ప్రొఫెషన్ అది. అంటే ఆ ఉదాహరణ ఇస్తాను, నేను ఎప్పుడు కెమిస్ట్రీ ఉదాహరణ ఇచ్చినట్టే ఆయన బట్టల భాష ఏమంటాడు, జోకిత్యం ధరి దీనికి చదరియ. నాకు బట్ట ఎలా ఇచ్చావో ఆ బట్టను అలాగే ఉంచేశానంటాడు. మరకంట లేదు, దాన్ని కట్ చేయలేదు, పెద్ద చేయలేదు, అది ఎలా నాకు ఇచ్చావో అలాగే ఇచ్చాడు. అర్థం అంతే కదా, అర్థమవుతుందా? ఆర్గనైజేషన్ లో, ఆర్గనైజ్డ్ వేలో మిమ్మల్ని ఎలా జీవించాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, కొంచెం మీరు కష్టపడితే చాలా ఈజీ. ఇది దానికి టైం ఆసన్నమైంది. అది ఈ 2000 ఈజ్ ది డేట్ దట్ ఈస్ ఫిక్స్. ఆ టైంలో ఉన్నారు మీరు. ప్రచారం కోసం కాదమ్మా, ప్రచారం కోసం కాదు, మనము ఆ స్థితిలో జీవించడానికి. ఇప్పుడు మనం అడుక్కుంటున్నాం కదా, మనకు ఏదైనా కావాల్సి వస్తే ఎవడో ఇంకోటి ఇస్తే తప్ప రాదు, భోజనం చేయాలని అది చేయాలని. కానీ ఈ విధంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ఎవరిని అడగక్కర్లే, అన్ని నీ దగ్గరికే వస్తాయి. అర్థమవుతుంది కదా? అందుకు ఈ డిస్కషన్ వి విల్ కంటిన్యూ. ఆర్తి టైం అవుతుంది. మీరు ఆర్తి టైం కాదమ్మా, క్లాస్ టైం కూడా కాదు. నాకు చెప్పడం చాలా ఈజీ, మీకు సింక్ అవ్వాలి కదా. మీరు డిస్కస్ చేసుకోండి. నీకు పాయింట్ అర్థమైందా? సాయి కల్ట్ వాళ్ళు వచ్చినా, క్రిస్టియన్ వచ్చినా, ముస్లిం వచ్చినా, ఒకటే అన్నదే సాయి సింబల్. సత్యసాయి సింబల్ ఏంటి? అన్ని గుర్తులు ఒకటే అని కాదు, అన్ని గుర్తులు వాళ్ళు వేరు వేరు పేర్లతో కోరుకుంటున్నది ఒకటే. అదే అర్థం అవటం లేదు మనకి. మనం గుర్తుంచుకోవాల్సినది, నువ్వు ఏ ఘాట్ అయినా కానీ, అది ముస్లిం ఘాట్ కావచ్చు, క్రిస్టియన్ ఘాట్ కావచ్చు, ఆర్గనైజేషన్ గురించి ఇదంతా చెప్తున్నాను, మీరు మళ్లీ మర్చిపోవద్దు, సైడ్ ట్రాక్ అవ్వకండి. మీరు ఆర్గనైజ్ అవ్వాలి ఇక్కడ. ఎలాంటి ఆర్గనైజేషన్ అవ్వాలి? ఎవడొచ్చినా ఇరుక్కుపోవాలి వాడు. ఏంటి ఇరుక్కుపోవాలి? వాడికి వాడు ఏ ఆర్గనైజేషన్ లో జీవిస్తున్నాడో ఆ ఆర్గనైజేషన్ ఉంటే నిజంగా ఇలా ఉండాలి అనిపించాలి వాడికి. కనిపించాలి, కనిపిస్తుంది అది. మీరు అర్థం చేసుకుంటే టైం పడుతుంది, మిల్లిమిల్లిగా అర్థం అవుతుంది అది మీకు. తొందర పడిపోకండి, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఒకసారి జన్మలు పట్టవచ్చు, గాబరా పడొద్దు మీరు. అందుకని కొన్ని ఫండమెంటల్ రూల్స్ మనం పెట్టుకున్నాం. ఏంటి రూల్స్ పెట్టుకున్నాం? ఇంట్లో వాళ్లకు కానీ, మనం ఉన్న చోట కానీ, బయట వాళ్లకు కానీ మీ ఆలోచనలలో ఇంత పెద్ద మార్పు వచ్చింది అని తెలియకూడదు. నెంబర్ వన్. స్వాతంత్ర సంగ్రామంలో కూడా అదే కండిషన్ కదా. చాలా సార్లు నాకు పర్సనల్ గా తెలుసు ఆ ఇన్సిడెంట్స్. ఇంతంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను గనక. ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నారు అప్పుడు. ఆ 10 మందికి తెలియదు వాళ్ళు స్వాతంత్ర సంగ్రామం కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారని. అందరూ చేస్తున్నారు. ఐ నో ఇట్. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. జరిగింది అది. ఆల్ 10 మెంబర్స్, ఆ 10 మెంబర్స్ కూడా కుటుంబంలో స్వాతంత్ర సంగ్రామం కోసం చాలా చాలా కష్టపడి పనిచేసేస్తున్నారు. ఒకరికొకళ్ళకి తెలియదు. అలాగ జీవించటం నేర్చుకోండి ప్లీజ్. దయచేసి అది అర్థం చేసుకోండి. అది మీరు చేయనంత వరకు వి కెనాట్ బి సక్సెస్ఫుల్. అంచేత మనం ఏదో గొప్ప పని చేసేస్తున్నామని పక్కవాడికి అడ్వర్టైజ్ చేయటం మొదలెట్టవద్దు దయచేసి. కానీ ఎవడైనా ఉన్నాడనుకోండి, మరి గాలం వేసి లాగాలిగా. అర్థమైందా? మరి మన రెండు మీరే చెప్పారు మాస్టర్. మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. మై లైఫ్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నానుగా, బల్ల బుద్ధి మరీ చెప్తున్నానుగా. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవుతే చెప్తాను, కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఎంతమంది అన్న నాకు అనవసరం. కానీ ఒకసారి కోంపడతాను, ఎందుకు కోంపడాల్సి వస్తుంది? ఆర్తి రావటం లేదు ఇంకా మీకు. ఎంత పని మీరు అద్భుతంగా చేయబోతున్నారో, ఎందుకు మీరు మారలేకపోతున్నారో, ఆర్తి ఉంది మీకు, మీకు తెలియటం లేదు అది ఎలా మారాలో. స్లోగా ఈ పరివరాజకుల క్లాసులో నేను ఇంజెక్ట్ చేస్తున్నా ఇంజెక్షన్, డోస్ పెంచుతున్నా. క్లియర్ అవుతుంది కదా? కండిషన్స్ మాత్రం, ఈ కండిషన్స్ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం రాకుండా చూసుకోండి. కానీ చెప్పాను నేను, ఎందుకంటే నా డ్యూటీ అదే. మీరు ఇలాంటి పని చేస్తున్నారు అని ఈ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి తెలియకూడదు అసలు. మీ ప్రవర్తనలో కానీ దేనివల్ల కానీ అసలు తెలియకూడదు. తెలిస్తే అసలు కోపాలనుకుంటాయి. రెండోది, మీరు ఏ విధమైనటువంటి జీవితం ఇన్నాళ్లు జీవిస్తున్నారో, ఏ ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ సంబంధ బాంధవ్యాలున్నాయో, అవి ఏవి తెగిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ కండిషన్ అది, చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఈ కాలంలో మీ ప్రొఫెషన్ కానీ, మీ ఉద్యోగం కానీ, మీరు చేస్తున్నటువంటి దాంట్లో మీరు ఇంకా ఇంకా వృద్ధి చెందాలి తప్ప, నేను ఇది చేస్తున్నాను కనుక నేను దాన్ని మానేశాను అంటే మీకు అసలు ఆ కాన్సెప్టే అర్థం కాలేదని అర్థం. కాన్సెప్ట్ అర్థమయ్యాక ఈ కండిషన్ ఎందుకు పెట్టామో తర్వాత చెప్తాను నేను. మీకే అర్థమవుతుంది అది ఎందుకు పెట్టారో గురువులు. అది 2 పాయింట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి కదా. మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, బంధుత్వాలలో, స్నేహాలలో ఏమీ తేడా రాకూడదు, ఏమీ తేడా రాకూడదు. వాళ్లకి మీరు ఇలాంటి దాంట్లో పనిచేస్తున్నారని కూడా తెలియకూడదు. పరివరాజకులుగా అడిగితే చెప్పచ్చు మీరు. ఎందుకంటే తెలియదు ఎప్పుడు ఎవడు మారుతాడో. చెప్పినందువల్ల ఏమైపోదు, వాళ్ళ వెంటబడి ఇది తప్ప ఇంకోటి మాట్లాడు కానీ వాళ్ళ నెత్తి మీద పడితే ప్రమాదాలు వస్తాయి మీకు, నాకు కూడా. అకేజనల్ గా మీరు చెప్పారు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా? 2 కండిషన్స్.